దేవుని వాక్యం వైపు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. 25వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. తన మహిమతో మనుషు కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సర్వజ్ఞాని అని స్తుతిస్తూ ఉన్నాం. మీరు సర్వశక్తిమంతుడు అని స్తుతిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. మీ ఉనికి సత్యం ప్రభువా, నీ వాక్యం సత్యం ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీరు మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ పాదాల దగ్గరికి వచ్చాం. నిజముగా ప్రభువా, మీ క్యారెక్టర్ ఆశ్చర్యం మా ఊహకు అందనివి, ఆశ్చర్యాన్ని పుట్టించేవి. మిమ్మల్ని ఎంతగా అర్థం చేసుకుంటాము అంతగా మీ రూపంలో మేము ట్రాన్స్ఫార్మ్ అవడానికి మాకు ఈ ధ్యానాన్ని ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. హృదయకాలం ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రియులందరినీ మీరు బలపరచండి. రావలసిన వారి మీద కనికరపడండి. ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మను ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ప్రియులు, ఎన్టీఆర్ సహవా సభ్యులు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నా. రాత్రి మీరు వేదాద్రి డిఎఫ్జే సహవాసాన్ని కట్టారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ మధ్యాహ్నం స్త్రీల సెంట్రల్ కాన్ఫరెన్స్ వరకు కూడా సిస్టర్ సిద్ధపడుతూ ఉన్నారు. వారిని మీరు బలపరచండి. సమయాన్ని దినాన్ని దీవెనకరంగా మార్చండి. ప్రతి శోధన ప్రతి ఆటంకాన్ని దూరపరచండి. మీ సన్నిధి సమృద్ధిగా దయచేయండి. ఆత్మదేవ మీ స్వాధీనానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరికీ ప్రభు నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గాడ్స్ నేచర్ లో భాగంగా 11 క్యారెక్టర్స్ స్టడీ చేస్తూ వచ్చాం. 11వ క్యారెక్టర్, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్, ఆయన సర్వ వ్యాపి అయిన దేవుడు అన్న విషయాన్ని స్టడీ చేస్తూ వచ్చాం. లాస్ట్ 3 వీక్స్ గా మనం God is omniscient, ఆయన సర్వ జ్ఞాని, గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్ అన్న నేచర్ ని స్టడీ చేస్తా ఉన్నాం. మనకి జ్ఞానం తెలుసు, దేవుడి జ్ఞానం మన జ్ఞానం వంటిది కాదు. ఆల్ నోయింగ్ గాడ్, ఓమ్నిసియంట్ గాడ్ అన్న మాట దగ్గర దేవుడి జ్ఞానం ఎంత, దేవుడి జ్ఞానం ఎలా అర్థమవుతుంది, 3 అంశాలు చూసాం మనం. అందులో మొదటిది, ఈ సృష్టిని చూసినప్పుడు, యూనివర్స్ చూసినప్పుడు ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోగలం. ఆయనకు నక్షత్రాలు తెలుసు, నక్షత్రాల లెక్క తెలుసు. ఎంత ఆశ్చర్యమో, ఆయన ఆకాశంలో ఉన్న ప్రతి దానిని ఎరిగినవాడు అన్న విషయాన్ని మనం స్టడీ చేశాం. 2, ఆయన ఓమ్నిసియంట్ నేచర్ ని దేవదూతల దగ్గర అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. కోట్ల కొలకగా ఉన్న దేవదూతలు, సృష్టిగా మరల్చబడ్డ దేవదూతలు, ఆ దేవదూతల అన్ని నిర్మాణము, వాటి క్రియలు, వాటి దగ్గర కూడా దేవుని ఓమ్నిసియం నేచర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మూడు, న్యాచురల్ రియాలం, ప్రపంచాలను చూసినప్పుడు యానిమల్ కింగ్డమ్, బర్డ్స్ కింగ్డమ్, ఓషన్ కింగ్డమ్స్ మనం చూసినప్పుడు పక్షులు అన్నీ ఆయనకు లెక్కే, పిచ్చుకలు అన్నీ ఆయనకు లెక్కే, సముద్రపు జీవులన్నీ ఆయనకు లెక్కే, అడవి మృగాలన్నీ కూడా ఆయనకు లెక్కే. వాటిని పోషిస్తూ ఉన్నాడు, వాటిని పోషిస్తూ ఉన్నాడు. వాటి ఇన్ని కోట్ల స్పీసియస్, జీవరాశులు, జాతులు, వాటిలో ప్రతి దాని ఆకలి తీరుస్తున్నాడు. ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుకు కూడా నేల రాలదు అన్నాడు. కాబట్టి సూక్ష్మంలోను స్థూలంలోను అంతరిక్షాన్ని చూసినప్పుడు ఆయన సర్వజ్ఞాని అని ఒప్పుకుంటాం, స్తుతిస్తాం. అట్లాగే ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూజంతువులను చూసినప్పుడు వాక్యాన్ని బట్టి ఆయన సర్వజ్ఞాని అని ఒప్పుకొని ఆయన ఆరాధిస్తాం. దేవదూతల కొరకు చదివినప్పుడు ఆయన సర్వజ్ఞానిగా మనకు అర్థమవుతాడు. మూడవదిగా, మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో కూడా మనం అర్థం చేసుకోగలుగుతామని లాస్ట్ వీక్ ఆరు అంశాలు మనుషులు మన జీవితంలో దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఆరు అంశాలు మనం స్టడీ చేసాం. ఒకటి, 139వ కీర్తన 15వ వచనం ఆధారంగా, 16వ వచనం ఆధారంగా, గర్భములో పిండముగా ఉండగానే దేవుని కనులు నన్ను చూచాను. దేవుడికి మనం తెలుసా? తెలుసు. ఎప్పుడు తెలుసు? మన ఆరంభంలో తెలుసు. పిండముగా ఉన్నప్పుడు దేవుడు తెలుసు. యిర్మీయా భక్తుడైతే యిర్మీయా భక్తుడితో ఆయన మాట్లాడుతున్న మాట గర్భములో పడక ముందే ఆయనకు తెలుసు. ఇది ఎంత ఆశ్చర్యమే! గర్భములో పడక మునిపే ఆయనకు తెలుసు. దేవునికి మనం తెలుసు. మనం తెలుసు అన్న మాట దగ్గర మన తలంపులు ఆయనకు తెలుసు. తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అన్నాడు 139వ కీర్తన 2వ చరణంలో కీర్తనకారు. దేవునికి మన మాటలు తెలుసు. మన నోటి మాటను బట్టి విమర్శలోకి వెళ్తాం. దేవునికి మన క్రియలు తెలుసు. 139వ కీర్తనలోని, నేను కూర్చుండుట ఆయనకు తెలుసు, నేను లేవటం ఆయనకు తెలుసు అని రాయబడింది. దేవునికి మన దుఃఖం తెలుసు. మన దుఃఖం తెలుసు. మన కన్నీలు ఆయన బుడ్డిలో ఉంచబడ్డాయి, ఆయన కవిలలో కనబడుతున్నాయి అన్న మాటలు కూడా చూడగలిగాం. ఫైనల్ గా దేవునికి మన హృదయం తెలుసు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కాని ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టువాడు. కాబట్టి గాడ్స్ ఓమ్నిసియం నేచర్, సర్వజ్ఞాని అన్నప్పుడు చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ దినాల్లో మనం జ్ఞానానికి అవధులు పెట్టలేనంతగా శాస్త్రం డెవలప్ అవుతా ఉండగా మరి దేవుడి జ్ఞానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దేవుడి జ్ఞానం అంతకంటే ఎంత ఉన్నతంగా ఉందో. మట్టి మెదడికి మేధస్సునిచ్చిన దేవుడు, అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు జ్ఞానాన్ని నేర్పిస్తున్న దేవుడు. నిజంగా ఆయన ఓమ్నిసియంట్ నేచర్ని అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం చాలదు. కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా అట్లా జీవించగలము. అలాంటి స్పృహతోటి ఆయనతో మన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాం. మరికొన్ని మాటలు, మన గురించి దేవుడికి ఏం తెలుసు, మన గురించి దేవుడు ఎంతవరకు తెలుసుకుంటాడు అన్నది అర్థం చేసుకోవడానికి మనం చదివిన ఈ వాక్య భాగం ఉంది కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మనుషుల్లో తన వారు ఎవరో, తన వారు కాని వారెవరో ఆయన తెలుసు. ఇది ఆశ్చర్యం పుట్టించే మాట. ఇంతమంది ప్రజలు, 800 కోట్ల మంది ప్రజలు, ఇన్ని తరాల ప్రజలు, ఆదాము తరం మొదలుకొని మన తరం వరకు ఎన్నో తరాలు, ఎన్నో కోట్ల ప్రజలు, ఈవెన్ ప్రభుత్వ లెక్కలు కూడా తేడా ఉంటాయి, లెక్క పెట్టడం కష్టమవుతుంది. ఏ మనిషి అందరూ తెలుసుకోలేడు, మనంత లిమిటెడ్ నాలెడ్జ్. మేబీ భారత ప్రధాని, భారతదేశ పౌరులకు అందరికీ తెలుసు, కానీ ఆయన ప్రధాని కదా, మనం అందరూ ఆయన తెలుసు అంటే తెలియదు, ఖచ్చితంగా తెలియదు. ఆ లిమిటేషన్స్ మనం చూస్తున్నాం. మరి దేవుడు ఆయనకు మనం తెలుసా? ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడా? ఆయన మన పేరు తెలుసా? ఈ ధ్యానం మనకేం నేర్పిస్తుందంటే, దేవుడికి మన గురించి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే, మన తల వెంట్రుకలన్నీ లెక్కే అన్నాడు, మన ఎముకలన్నీ లెక్కే అన్నాడు, మన మాటలు అన్నీ లెక్కే అన్నాడు, మన మాటలన్నీ లెక్కే అన్నాడు, మన జీవితకాల దినాలన్నీ కూడా ఆయనకి లెక్కే, ఆయనకి లెక్కే. ఎంత ఆశ్చర్యం! మనకు తెలియదు మన తల వెంట్రుకల కౌంట్ ఎంతో, మనకు తెలియదు మన జీవితకాల దినాలు ఎన్నో, మనకు తెలియదు మనకు రేపేమవుతుందో తెలియదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనబోటి వాడు కాడు. ఆయన ఓమ్నిసియెంట్ గాడ్, సర్వ జ్ఞాని అయిన దేవుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు అందరూ ఆయనకు తెలుసు. ఇక్కడ రాయబడుతున్న మాట మాత్రం, దేవుడికి తన ప్రజలు తనకు ప్రత్యేకంగా తెలుసు. అందరూ సింహాసనం ఎదుట పోగు చేయబడ్డారు. అందరిలో గొర్రెలను సెపరేట్ చేశాడు, మేకలను సెపరేట్ చేశాడు. సో గొర్రెలతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, 34వ వచనం, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అని పిలుస్తున్నాడు, రా అని పిలుస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అని పిలుస్తా అన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యమో. నహుము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవాలి. నహుము గ్రంథము పేజ్ నంబర్ 768, నహుము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. అండర్లైన్ చేద్దాం. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును, ఆయన ఎరుగును. జనరల్ గా దేవుడి కోసం మనకు కొంత తెలుసు. దేవుడికి మనం తెలుసా అన్న ప్రశ్న దగ్గర పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతున్నమాట. దేవుడు తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును, ఆయన ఎరుగును. ఆ మాటలే మీకు జ్ఞాపకం చేశాను. ఎంత తెలుసు మనం ఆయనకి, ఎంత తెలుసు మనం ఆయనకి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎంత ఆశ్చర్యకరంగా ఆయన మాట్లాడతాడు, మనం ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే, మన తల వెంట్రుకలన్నీ ఆయనకు తెలుసు. ఆశ్చర్యం! మన జీవితకాల దినాలన్నీ ఆయనకు తెలుసు, ఆయనకు లెక్కే. అంత పట్టింపు కలిగిన దేవుడు, అని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉంది, లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కావున ప్రిలరా, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి జీవితకాల దినాలు 139వ కీర్తన పదహారవ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. మన జీవితకాల దినాలన్నీ కూడా ఆయనకి లెక్కే. ఆ జీవితకాల దినాలన్నీ కూడా ఆయనకి లెక్కే. శిలాఖనాల వెలుగులో మనం మనల్ని ఇంత ఎరిగిన దేవుడు, ఇంత పట్టించుకునే దేవుడు, ఎంత ఎరిగిన దేవుడు, ఎంత పట్టించుకునే దేవుడు, ఆయన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ అధ్యాయం, సారీ, థ్యాంక్ యూ, 10వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంత ఆశ్చర్యం. కావున పిల్లరా, ఈ ఉదయకాలం మనం ఎంత పట్టించుకుంటున్నాడు, ఎంత జ్ఞానం కలిగిన దేవుడు అన్న మాట దగ్గర కొంచెం మనం ఆయనకి ఎంత బాగా తెలుసు, మనల్ని ఎంత పట్టించుకుంటున్నాడు, మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఆయన ప్రేమకు, ఆయన శ్రద్ధకు, మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలన్నది ఈ లేఖన భాగాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, దేవుడు తన వారిని ఎరుగును. ఎంత మందిలో, 10,000 మందిలో, లేకపోతే అశేష ప్రజానికంలో ఆయన బిడ్డలు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు చేస్తున్న ప్రతి దానిని ఎరిగిన దేవుడు. మలాఖీ గ్రంథంలో మరొక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవయందు భయభక్తులు గలవారు ఆయన ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే మనకి వినబడుతుందా? వినబడదు. కొన్ని ఇంతమంది ప్రజలు చాలా సార్లు ఈ మార్కెట్ లో, హోటల్లో రణగనుదై ఏదో మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథం అంటుంది తన ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా ఆయన ఆలకించాడు. అంత మాత్రమే కాదు, యెహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించు చూండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడెను. మన కొరకు ఒక బుక్ కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు, నమోదు చేస్తున్నాడు. ప్రకటన గ్రంథాలు ఆ మాటలే కనబడితే గ్రంథాలు విప్పబడుతున్నాయి. గ్రంథంలో మనం చేసినవన్నీ రాసుకుంటున్నాడు. మన పరిభాషది సిసి కెమెరాలో రికార్డ్ అయినట్టుగా, టేప్ రికార్డులో రికార్డ్ అయినట్టుగా, ఆడియో రికార్డ్ అయినట్టుగా, వీడియో రికార్డ్ అయినట్టుగా దేవుని మనసులో మనం రికార్డెడ్గా ఉంటాము. ఈ మాటలు కొంచెం మనకి అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదివితే నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నేను నా గొర్రెలను ఎరుగుదును అని రాయబడింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు, కాబట్టి 28-29 వచనాలు ఇంకా భరోసా కలిగించే మాటలు. నేను వాటికి నిత్య జీవాన్నిస్తున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. ఆయన అంతగా మనల్ని పట్టించుకుంటున్నాడు, అంతగా ఆయన మనకు భద్రతనిస్తున్నాడు. ఆయన సముఖములో గ్రంథం రాయబడతా ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనం ఈ మాట అర్థం కావాలి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి కొర్నేలి సందర్శనం. కొర్నేలి కొరకు దేవదూత వచ్చి కొర్నేలితో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, బాబు నువ్వు చేసేదంతా దేవుడికి తెలుసు, నువ్వు చేసింది ఏది దేవుడు మర్చిపోలేదు. నువ్వు చేసేవన్నీ కూడా దేవుడి దగ్గర జ్ఞాపకార్థంగా చేరాయి. 10వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు దూత వైపు తీరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, అర్థం చేసుకుందాం, నీ ప్రార్థనలను నీ కర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవునికి జ్ఞాపకమే, దేవుడికి అవన్నీ లెక్కే, దేవుడికి అవన్నీ గుర్తే అని మాట్లాడుతా ఉన్నాడు. 10వ అధ్యాయం 31వ వచనం, కొర్నేలి నీ ప్రార్థన వినబడిను, నీ ధర్మకార్యాలు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడినవి, దేవుని సముఖంలో భద్రం చేయబడ్డాయి. అవునందు పిల్లరా, లేఖనాలు చదువుతా ఉంటే ఎంత శ్రద్ధ, ఎంత పట్టింపు, ఎంత పట్టింపు అనిపిస్తారు, ఎంత పట్టింపు అనిపిస్తారు. కాబట్టి ప్రభువు కోసం చేసింది ఏది వృధా కాదు. ఆయన నామంలో మనం చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నామంలో మనం చేసింది ఏది కూడా వృధా కాదు. హీటిస్టడ్ చార్లెస్ థామస్ స్టడ్ మిషనరీ, ఆయన మాట్లాడే మాట, ఓన్లీ వన్ లైఫ్, ఒకే ఒక్క జీవితం ఉంది. ఆ ఒక్క జీవితం త్వరగా వెళ్ళిపోతుంది. ఆ ఒక్క జీవితంలో ఎన్నో చేస్తుంటాం, అవన్నీ గతించిపోతాయి. ఆ ఒక్క జీవితంలో ప్రభువు కోసం ఈ ప్రేమ కలిగి, శ్రద్ధ కలిగి, జ్ఞాపకం ఉంచుకునే దేవుని కొరకు ఏదైతే నువ్వు చేశావో అదొక్కటే జ్ఞాపకం ఉంటుంది, అదొక్కటే నిలిచి ఉంటుంది. ఒకటే ఒక జీవితం, ఆ ఒక్క జీవితం గతించిపోయేది, ప్రభువు కోసం చేసేది మాత్రమే నిలిచేది. కాబట్టి ఉదయకాలం మనం ఆయన సన్నిధిలోకి వచ్చాం, పాడుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మనుషులు మెప్పును కోరుకుంటూ గతంలో ఎవరి కంట్లోనో పడాలి, ఎవరి మనసులోనో పడాలి, ఎవరో నన్ను చూడాలి. సహజంగా ఆ సిస్టర్స్ మనస్తత్వం కూడా అట్లాగే కనిపించాలి. మంచి చీర కట్టుకోవాలి, మంచిగా సిద్ధపడాలి. ఎవరి బిడ్డల మనస్తత్వం కూడా అదే కనిపించాలి. ముఖం మీద ముటుం వస్తే ఇంట్లో నుంచి బయటకు రావడానికి చాలా సిగ్గుపడతా ఉంటారు. నేను ఇలా కనబడకూడదు, నా ముఖం మీద ఈ మచ్చ కనబడకూడదు. పిల్లరా, లేఖనాలు మనతో ఏం మాట్లాడుతున్నాయంటే, గాడ్ ఇజ్ యువర్ ఫాదర్, గాడ్ ఇజ్ యువర్ లవ్వింగ్ ఫాదర్, గాడ్ ఇజ్ యువర్ గార్డింగ్ ఫాదర్. ఈ తండ్రికి ఎంత శ్రద్ధ అంటే మనలో ఉన్నవన్నీ తెలుసు, మన తలంపులన్నీ తెలుసు, మన మాటలన్నీ తెలుసు, మన నడక తెలుసు, పడక తెలుసు, ఊహలు తెలుసు, ఆలోచన తెలుసు. ప్రభు తన వారిని ఎరుగును, మనల్ని అంత ప్రేమిస్తున్నాడు, అంత ప్రేమిస్తున్నాడు, అంత ప్రేమిస్తున్నాడు. జనరల్ గా మనకు ఒక చిన్న హృదయం ఉంది. ఆ చిన్న హృదయంలో ఎవరిని పెట్టాలా అన్నది ఆలోచిస్తూ ఉంటాం. రక్షణ అనుభవంలో ఈ మాట అర్థమైన వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఆ చిన్న హృదయంలో ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలి? అబ్బాయిలు అయితే అమ్మాయిని పెట్టుకోవాలి, అమ్మాయి అయితే అబ్బాయిని పెట్టుకోవాలి, పెళ్ళైతే పిల్లల్ని పెట్టుకోవాలి, పెళ్ళైతే పిల్లల్ని పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకున్నా సరే సరిపోరు, అంటే సాటిస్ఫై కాలేం, డిసప్పాయింట్ చేస్తారు. ఈవెన్ నా భార్య కూడా నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటుంది, ఇంకెప్పుడు అదేనా నువ్వు ఇంట్లో టైం స్పెండ్ చేయవంటే, ఉన్నానుగా, చేస్తున్నానుగా, మాట్లాడుతున్నానుగా అంటా ఉంటాను. సరిపోదు, అట్లాగా నువ్వు పని చేసుకుంటూ ఏదో ఉన్నావు అని అనిపించుకొని సరిపోదు, అవన్నీ పక్కన పెట్టి కూర్చోవాలి. నిజమే, అలా కూర్చుంటేనే బాగుంటుంది. ఎవరు సాటిస్ఫై చేయలేరు మనల్ని, డిసప్పాయింట్ అవుతాం. కానీ దేవుడి దగ్గర అన్నడూ డిసప్పాయింట్ అవ్వం, ఎన్నో డిసప్పాయింట్ అవ్వం. మనం ఆశీర్వాదాల కోసం చెప్తే మంచిది కాదు, కొంచెం బండి ట్రాక్ తప్పుతుంది అని చెప్పి ఆశీర్వాదాల కోసం మాట్లాడాం గాని, ఓ ఎంత శ్రద్ధ తీసుకుంటాడు, ఎంత కేర్ తీసుకుంటాడు, ఆయన మీద ఆనుకుని వెళ్తా ఉంటే ఏది తక్కువ కానివ్వడు, ఏది తక్కువ కానివ్వడు. ఆ మాట దగ్గర మరీ ఎక్కువ అయిపోయి అనుకోండి, ఆటోమేటిక్ గా మనలో సాతాన స్వభావం స్టార్ట్ అవుతుంది. సాతాన స్వభావం స్టార్ట్ అవగానే అలాగని చెప్పి మళ్ళీ అక్కడ కాము ఉండడం ముట్టుగేస్తాడు. ప్రభువు తాను ప్రేమించి వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, వెంటనే జ్ఞాపకం చేస్తాడు, రే ఏంటిది ఏంటిది అది నాకు నచ్చదని తెలియదా, అట్లా ఉండకూడదు అని తెలియదా, వెంటనే జ్ఞాపకం చేస్తాడు, ఓ సచ్ లవింగ్ ఫాదర్, ఎంత ప్రేమకరమైన దేవుడు. కాబట్టి దేవుని యొక్క మన చిన్ని గుండె చిన్ని హృదయంలో ఎవరిని పెడదామని ట్రై చేసినా డిసప్పాయింట్ అవుతాం. ఆ పెద్ద దేవుడిని, ఓమ్నిసియంట్ గాడ్, సర్వ జ్ఞాని అయిన దేవుడు, సర్వ జ్ఞాని అయిన దేవుడు, మన కోసం బాగా తెలిసిన దేవుడు, మనల్ని తన అరచేతిలో చెప్పుకున్న దేవుడు, మన గురించి తన గ్రంథంలో రాసుకున్న దేవుడు, మనల్ని తన జ్ఞాపకాల్లో పెట్టుకున్న దేవుడు, మన కోసం ఆయన టైం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు అన్న మాటలో నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ధ్యానపూర్వకంగా చదువుతా ఉంటే దేవుడితో ప్రేమలో పడటం, నేను వాడికి భాషలో మాట్లాడుతున్నా, ఆ మాట ఆయన అన్నాడు, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు అన్నాడు, నేను నిన్ను అలాగే ప్రేమిస్తున్నానుగా అలాగే ప్రేమించు అన్నాడు. ఆ తలంపులు, ఆ ఊహల దగ్గర ఇక ఎవరు ఆ ప్లేస్ లోకి రాలేరు, ఎవరిని ఆ ప్లేస్ లో పెట్టుకొని మోసపోలేము. కాబట్టి దేవుడు తన వారిని ఎరుగును. 2 తిమోతి పత్రిక 2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. కాబట్టి ప్రభు నేను నా గొర్రెలను ఎరుగును అని రాస్తున్నాడు, నేను వాటిని ఎరుగుతును, ప్రభు తన వారిని ఎరుగును. ఇదే కాలం 5 గంటలకే లేచి ప్రార్థనకు వచ్చిన వారు చాలా సంతోషం. ఆల్మోస్ట్ మనం చెప్పాను, అందరు ఆ స్టార్లు తీసేశారు, ఇంకొందరు పెట్టుకున్నారు స్టార్లు. ఎందుకు ఆ స్టార్లు పెడతారన్న మాట దగ్గర మీకు తెలుసో తెలియదో గానీ, మేమేమనుకుంటామంటే మేము వచ్చాము, మేము కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాము, కోహోస్ట్ లోకి ఇచ్చామనుకోండి పేర్లు పైకి తెలుస్తాయి, ఓహో కోహోస్ట్ లో ఉన్న వాళ్ళు టాప్ ఉంటారు. పేరు ముందు డాటో స్పేసో స్టార్ పెట్టాం అనుకోండి పేరు కనబడతా ఉంటది. సంతోషం, మీరు వచ్చారు, మేము చూస్తా ఉన్నాం, కానీ మర్చిపోతాం. మీరు చేసినవి ఆ ఫోటోలుగా పెట్టినా చూస్తాము, మర్చిపోతాం. కానీ ప్రభు చూడాలి, అందుకే అంటే మనం కనబడాలి అన్న స్వభావం మంచిది కాదు, కానీ ప్రభు చూస్తున్నాడు అన్న స్పృహ చాలా మంది మరుగుం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చెప్పాడు, నువ్వు ధర్మం చేస్తున్నావు అనుకో, కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు, మరి ఎలాగ మరి చేసి వృధా అయిపోతుందిగా, ఎందుకు వృధా అయిపోయింది, రహస్యమందు చూచు తండ్రి అన్నాడు. నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఉపవాసం చేశాను అని అందరు కనపడడం చేయొద్దు, మరి ఎలా తెలుస్తుంది ఆ భక్తి, ఎవరికి తెలియాలి, ఆయన తెలుసు, రహస్యమందు చూచు తండ్రి ఆయనకి తెలుసు. దయచేసి ఆయన ఇంప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం, ఆయన దగ్గర నటించకుండా యథార్థంగా ఉందాం. నిజంగా తండ్రి ప్రేమ కదా, నేను చూశానులే అంటాడు, నాకు తెలుసులే అంటాడు. ప్రకటన గ్రంథంలో సంఘాలు ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేసింది నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నువ్వు అలసిపోలేదని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2:2 నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. సరే, పాజిటివ్స్ మాత్రమే దేవుడికి తెలుసా, కిందకు వచ్చేసి నెగిటివ్స్ మాట్లాడతాడు. నీలో ఉన్న లోపాలు నేను ఎరుగుదును, ఏ స్థితిలోంచి పడిపోయావో నేను ఎరుగుదును, నీలో ఇదొకటి తప్పు మోపవలసి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. ఆయనకు మనం అది బాగా తెలుసు, అది బాగా తెలుసు. ప్రభువులందరి శిలరా భక్తిలో ప్రాముఖ్యంగా, అందుకే యేసుక్రీస్తు ప్రభు బోధలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో మనుషులకు కనబడేటట్లుగా చేయటం హిప్పోక్రసీ వేషధారణ, ప్రభు కనబడేటట్లుగా చేయటం బాగుంటుంది రహస్య జీవితం. రహస్య జీవితం మన ప్రార్థన సమయం, మన త్యాగపూర్వకమైన కానుకలు. కానుకల దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఎంత బాగుంటుందో, ఎందుకు అర్థం కాదు. సంఘాల్లో కానుకలు చదువుతా ఉన్నారు, మన బాపట్ల పెద్ద చర్చ్ సిబిజెడ్ చర్చ్, సహజంగా అన్ని సంఘాల్లో చేస్తున్న తప్పే వాళ్ళు చేసేది కానుకలు చదవటం. ఎంత కానుక 500, ఎంత కానుక 200, ఎవరు ఫలానా ఆయన మీకు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మనుషులు కనబడాలనుకోవటం మంచిది కాదు. ఎస్ఎఫ్జేలో నేను చెప్పగల మాట ఏంటంటే, చాలా మంది పనిచేస్తున్నారు, పనిచేస్తున్న వాళ్ళు ఎవరో నేను వాళ్ళ పని చెప్తాను కాబట్టి, పరిచయం అప్పచెప్తాను కాబట్టి కొంత నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ప్రభువుకు మాత్రం బాగా తెలుసు, నేను మర్చిపోతాను కాబోలు, మర్చిపోతాను కూడా, కాని ప్రభు మర్చిపోడు. ఆయన నామాన్ని బట్టి మనం చూపిన ప్రేమను మర్చిటకు ఆయన అన్యాయస్తుడు కాదు. యువదీకాలం ఈ మాటతో ప్రభును స్థుతిస్తాం, నేను ఆయనకు తెలుసు, ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు తన గొర్రెలను ఎరుగును, ప్రభు కొరకు చేసిన ప్రతి దానిని ఎరుగును. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత చేసినా సరే గుర్తింపు లేదు. నిజమే నిజమే, మనుషులు మర్చిపోతారు, నాయకులు మర్చిపోతారు. వాళ్ళ కోసం చేయొద్దు, వాళ్ళ కోసం చేయొద్దు, యూ విల్ బి డిసప్పాయింటెడ్. వాళ్ళ కోసం చేయొద్దు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి అల్లారుముద్దిగా పెంచి ప్రయోజకుని చేసి పెద్దోడిని చేసిన తర్వాత పిల్లలు రాగానే మర్చిపోతాడు, మర్చిపోతాడు. పెళ్లి అయిపోగానే కూతురు, అబ్బా కూతురు ప్రేమ, వాస్తవం నా కూతురు లేరు కాబట్టి ఇప్పుడు అర్థమవుతా ఉంది, ఓహో ఆడపిల్లలు ఎంత ప్రేమిస్తారా అని అర్థమవుతుంది. విచిత్రం ఏంటంటే పెళ్లి అయిపోగానే మర్చిపోతారు, నాన్న మర్చిపోతారు, అమ్మను మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. యూ విల్ బి డిసప్పాయింటెడ్ ఎవరి మీద మనసు పెట్టుకున్నా, యూ విల్ బి డిసప్పాయింటెడ్ పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు తన వారిని ఎరుగును, మనలో ప్రతి ఒక్కరిని ఆయన ఎరిగిన దేవుడు. మన భక్తి కోసం బైబిల్ మాట్లాడుతూ ఉంది, మన భక్తి కోసం బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ మాటలు. ఏంటి ఇది తెలుసా, తెలుసు. ఇది తెలుసా, తెలుసు. నేను తెలుసా, తెలుసు. ఈ విషయం కూడా తెలుసా, తెలుసు. ఆయనకు తెలియంది ఏముంది, ఆయనకు తెలియంది ఏముంది. అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. కొన్ని మాటలు చదువుకొని మనం ముగింపులోకి వెళ్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడ్డాయి, చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయము ఆదికాండం 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో బాగుంటాయి కొన్ని మాటలు మనకు అర్థం కావాలి. 18వ అధ్యాయము 17వ వచనం 19వ వచనం అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదన. ఎంత పెద్ద మాట. ఆయన ఏదో చేయాలనుకున్నాడు, ఆయన ఏదో చేయాలనుకుంటే అబ్రహాంకి ఎందుకు చెప్పాలి, అబ్రహాం ఎందుకు చెప్పాలి. ఆయన విల్ఫుల్ గా వాలంటరీగా నేను చెప్తాను అంటున్నాడు, నేను అబ్రహాంతో పంచుకుంటాను అంటున్నాడు, నేను అబ్రహాంతో షేర్ చేసుకుంటాను అంటాడు. నేనెట్లా దాస్తాను అంటాడు. ఎందుకు అంత అంత శ్రద్ధ చూపించాడు? ఎందుకంటే 19వ వచనం ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎందుకు అబ్రహాముకు నేను చెప్పాలనుకున్నాడంటే, అబ్రహాం ఎలాడాడు అంటే తను పిల్లల్ని దేవుని వైపు తిప్పుతాడు, తన కుటుంబాన్ని దేవుని వైపు తిప్పుతాడు, దేవుడి మార్గాన్ని వాళ్ళకు బోధిస్తాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుడు అబ్రహాం ప్రేమిస్తున్నాడు. ఏంటి అబ్రహాం ప్రత్యేకత అంటే ఆయన దేవుడికి ఇచ్చిన స్థానం, దేవుడి పట్ల చూపిన శ్రద్ధ. ఎంత శ్రద్ధ, ఎంత ఉన్నత స్థానాన్ని అబ్రహాం దేవుడికి ఇచ్చాడు అన్నమాట. దగ్గర దేవుడు పరీక్షించాడు, ఇసాకునిచ్చాడు, ఇసాకునిస్తానని చెప్పి ఊరించాడు, ఊరించి 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 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. లేకపోతే ప్రేమ డబుల్ అవుతుంది కదా. ఇక ఆ డబుల్ ప్రేమతో అబ్రహాము ఇసాకును ప్రేమిస్తూ ఉంటే 22వ అధ్యాయంలో పిలిచాడు, అబ్రహామా నువ్వు ప్రేమించు ఇసాక్, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నువ్వు నా కోసం బలిస్తావా, నా కోసం బలిస్తావా. విచిత్రం అనిపిస్తుంది, ఇదేంటి దేవుడు నరబలి కోరతాడా, ఇదేంటి దేవుడు పిల్లలు బలిమ్మను కోరతాడా, అలాగెందుకు కోరాడు? 22వ అధ్యాయం మనకి ఏం సాక్ష్యం ఇస్తా ఉందంటే, బలిస్తావా లేదా కాదు, ప్రేమిస్తున్నావా లేదా చూడడానికి. ఎవరెక్కువ నీకు, అదే నేను ఒరే కాలం జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తన వారిని ఎరుగును, ఆయన మనలో ప్రతి ఒక్కరిని ఎరుగును, ఆయనకు మన తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కే, ఆయనకు మన శరీరంలో ఉన్న ఎముకలన్నీ లెక్కే, ఆయనకి మనం బాగా తెలుసు, మన మాటలు గ్రంథస్థం చేసుకున్నాడు, మన కొరకు పరలోక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎంత ప్రేమించి శ్రద్ధ చూపించే దేవుడి దగ్గర ఇప్పుడు ఆయనకి మనం ఏ స్థానం ఇచ్చాం, ఆయనకి మనం ఏ స్థానం ఇచ్చాం, అది కీలకమైన ప్రశ్న ఇక్కడ. అదే 18వ అధ్యాయంలో ఇంకొక మాట ఏం రాయబడిందంటే, 20వ వచనం నుంచి 33వ వచనం వరకు నేను సుదొమ గొమొర్ర పట్టణాలను, ఆదికాండ 18వ అధ్యాయం 20 నుంచి 33వ వచనం వరకు నేను సుదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు అబ్రహాము అడిగాడు, అయ్యా అక్కడ మరి నీతిమంతులు ఉంటే వాళ్ళని కూడా నువ్వు మర్చిపోతావా? నీతిమంతులు ఉంటే 50 మంది ఉన్నారనుకో, ఆ 50 మందిని కూడా, 50 మంది కదా తక్కువ కదా, ఆ 2 పట్టణాలు సుదొమ గొమొర్రలో చాలా మంది దుష్టులు ఉన్నారు కదా, 50 మంది కోసం నేనెందుకు పట్టించుకుంటాను అనే రకం కాదరా దేవుడు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటది మాట. ఆదికాండం 18వ అధ్యాయం 24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు నిడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తమే ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆయన అన్నాడు 50 మంది ఉన్నాడా, నాకు 50 మందిలో ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి 50 మంది కోసం పట్టణాలను కూడా ఎక్స్క్యూజ్ చేస్తానన్నాడు. తగ్గించుకుని 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 10 మంది దాకా బేరానికి వచ్చాడు. 10 మంది ఉన్నారనుకో, 10 మంది చాలా తక్కువ మంది, ఆ 2 పట్టణాల్లో 100,000 మంది ఉన్నారు, 100,000 మందిలో దుష్టులు, 10 మంది నీతిమంతులు. మరి ఆ పది మందిని కూడా నేను ఎరుగుదును, ఆ 10 మంది కోసం పట్టణాన్ని కూడా వదిలేస్తానన్నాడు. 10 మంది కూడా లేరు. లోతు ఉన్నాడు, లోతు 2 కుమార్తెలు ఉన్నారు, లోతు భార్య ఉంది, లోతు అల్లుళ్ళు. సరే ఆ ఒక్క ఫ్యామిలీ ఉంటే ఆ ఒక్క ఫ్యామిలీని మరి ఏం చేస్తావు? అది రాయబడలేదు కానీ ఒక్క ఫ్యామిలీ ఉంటే ఆ ఒక్క ఫ్యామిలీని తప్పించే నాశనం చేస్తాను. ప్రభు తన వారిని ఎరుగును. చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే, అరే ఎంత భక్తి చేశారు, ఇంతగా దేవుడు సేవ చేస్తున్నారు, మరి ఈ సమయంలో దేవుడు ఇంత శ్రమను ఎందుకు అనుమతించాడు, ఇంత నష్టాన్ని ఎందుకు అనుమతించాడు? రీసెంట్ కాదులేండి, 1-2 ఇయర్స్ అవుతుంది, ఆయన పేరు శ్రీనివాస్ నాయక్ అనుకుంటాను. మంచి సేవ చేస్తున్నాడు. అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. భార్య సాక్ష్యం ఇచ్చినప్పుడు నిజంగా నేను చాలా ప్రభువును స్తుతించాను. ఇద్దరు పిల్లలు శవాలు అక్కడ ఉంటే మీడియా వాళ్ళు వచ్చి ఆ తల్లి సెంటిమెంట్ ప్లే చేద్దాం అనే ఉద్దేశంతో, ఇక ఆవిడ ఏడుస్తా ఉంటే వీళ్ళు ఎపిసోడ్ చేసుకుందాం చెప్పి ఏడిపిద్దామని చెప్పి మైకి పెట్టి, చెప్పండి అమ్మా మీరు ఎట్లా తీసుకున్నారు, పిల్లలు ఎంతో ప్రేమించుంటారు కదని అడుగుతా ఉంటే ఆవిడ చెప్తా ఉంది, నా పిల్లలు నా ప్రభు దగ్గరికి వెళ్ళారు, నా పిల్లలు నా దగ్గర ఉండడం కంటే నా ప్రభు దగ్గర ఉండడమే ఎంతో క్షేమం, నా పిల్లల్ని ప్రభువు తీసుకున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను అని చెప్తుంది. అమ్మో ఇది మత ప్రచారం అని చెప్పేసి వాళ్ళు మైకి తీసేసి వెళ్ళిపోయారు. శవాలు ముందు పెట్టుకుని పిల్లలు చచ్చిపోతే గుండెలు బాదుకునే తల్లులు, గుండెలు బాదుకునే తల్లులు. ప్రభు తన వారిని ఎరుగ పిల్లల్ని ఆయన ఇచ్చిన బహుమానాలు, ఆయన కోసం పెంచాలి, ఆయన కోసం జీవించడం నేర్పించాలి, ఆయన కలుసుకోవడానికి ఆరాట పడే వాళ్ళగా పిల్లల్ని సిద్ధపరచాలి. చాలా మంది భక్తుల జీవితాలు, చాలా మంది భక్తులు పిపి జోబు గారు అని చెప్పి ఆయన ఈ కేరళలో అనుకుంటాను హోమ్ రన్ చేస్తా ఉన్నాడు. ఆయన ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇద్దరు పిల్లలు చనిపోతే ఇక ఏమైపోవాలి, గుండెలు బాదుకోవాలి. ఆశ్చర్యం, ఇద్దరు పిల్లలు చనిపోతే ఆయన అనేక మంది పిల్లల కోసం హాస్టల్ ఓపెన్ చేశాడు. నేను ఇద్దరు పిల్లలను కోల్పోయాను. నా ఇద్దరు పిల్లలు పైగా దేవుని సేవలోనే, ఒక అబ్బాయి పాకిస్తాన్ లో సేవ చేస్తూ యాక్సిడెంట్ చనిపోయాడు. అది యాక్సిడెంట్ కాదు, చంపేశారని కూడా అంటారు. అయినా ఆయన ఏమి దూషించలా. నా ఇద్దరు పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్లారు. నాకిద్దరు పిల్లలే కాదు, చాలా మంది పేద పిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు అన్న స్పృహతోటి ఆయన చక్కటి హాస్టల్ కూడా పరిచయం చేస్తా ఉన్నాడు. ప్రభు తన వారిని ఎరుగును. దయచేసి ఉదయకాలం 5 గంటలకు లేచి నువ్వేం చేస్తున్నావు అని తెలియదా. చాలా సార్లు ఎస్ఎఫ్జేలో నాయకులు ముత్తుకుంటా ఉంటారు, ఫోన్లు పెట్టి పనులు చేసుకోవద్దండి, ఫోన్లు పెట్టి పనులు చేసుకుంటే అది దేవునికి అనుపష్టం కాదు, అది మనకు అర్థం కావాలి, ఆ స్పృహ మనకు ఉండాలి. మనని ధర్మశాస్త్రం కింద లేము, ఇదేదో వచ్చి దాని ఏమంటారు ఎఫ్ఆర్ఎస్ కింద, లేకపోతే ఫింగర్ ప్రింట్ థంబింగ్ కింద, అట్లా కాదు, అట్లా కాదు. ప్రభువును ప్రేమించి, ప్రభు వాక్యాన్ని ప్రేమించి, ప్రభు బిడ్డను ప్రేమించి ఆయన ఏమన్నాడు, సంఘం, ఆ సంఘాన్ని నేను శిరస్సు అన్నాడు. అంగముగా ఉంటే మనం ఆయన కింద ఉండం, సంఘముగా ఉండాలి, సంఘంలో అంగాలుగా ఉండాలి. నిన్న ఒక ఆయన రికార్డింగ్ పెట్టాడు, పాపం తమ్ముడు ఎస్ఎఫ్జే కోసం ఆయనకు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఇంకా ఆయన ఫైర్ అయ్యాడు అనమాట. మీరు ఉద్యోగస్తులందరినీ సంఘాల నుంచి బయటకు లాక్కొచ్చి మీరు ఇలా సెల్ ఫోన్ ప్రార్థన అని చెప్పి భికారం చేస్తున్నారు, సంఘాలకు దూరం చేస్తున్నారు. చాలా ఓపికగా సమాధానం చెప్పాడు సహోదరుడు. సరే, ఏమర్థం కావాలంటే మనం ప్రభు తన వారిని ఎరుగును. మన పరిచర్య ప్రభువు తెలుసు. మనం రోజు దేవుడితో గడపటం, రోజు వాక్యాన్ని ధ్యానించటం, రోజు దేవుణ్ణి ఎదగటం, ఆయన 24 గంటలు ఆయన చెవుడు నీతిమంతులు ప్రార్థన వైపు, ఆయన కన్నులు నీతిమంతుల వైపు, ఆయన ఇంత ప్రేమ చూపిస్తా ఉంటే మనకేమో వేరు వేరు పనులతోటి నామకార్థ భక్తి, ఆదివారం భక్తి, నులివెచ్చిన భక్తులు కలిపం. పైగా ఆ సంఘం అన్న మాట దగ్గర నేను జ్ఞాపకం చేసే మాట, అదే మనం చేస్తున్నాం. కలిసి ఆరాధించటం, కలిసి పాడటం, కలిసి ప్రార్థించటం, కలిసి ప్రయాణం చేయటం, కలిసి ఒక దర్శనాన్ని ఒక విజన్ పెట్టుకొని పనిచేయటం. కొంత ప్రారంభంలో అర్థం కాదు, అసార్థం చేసుకుంటారు, తప్పేం లేదు. కానీ ప్రభువు తెలుసు. నేను ఈ మాటే జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రభు తన వారిని ఎరుగును. అబ్రహామును ఆయన ఎరిగి ఉన్నాడు. యాకోబు దగ్గరకు వచ్చేసరికి యూదా కడుపులో ఉన్నాడు. కడుపులో ఉన్న యూదా మెల్కీసెదెకు దశమ మాంసాలు ఇచ్చాడు అని రాయబడింది. సారీ, లేవి దశమాంసాలు ఇచ్చాడు అని రాయబడింది. కడుపులో ఉన్న లేవి తెలుసా? తెలుసు. కడుపులో ఉన్న లేవి తెలుసా? తెలుసు. అంత ఆశ్చర్యకరంగా దేవుడు ప్రతి ఒక్కల జీవితంలో, ప్రతి ఒక్కల జీవితంలో యెహోషువ హాయి పట్టణం దగ్గర ఇశ్రాయేల్ ఓడిపోయారు. ఓడిపోతే గొప్ప వీరుడు కుంగిపోతా ఉన్నాడు, నేల ఆ ముఖము నేలకు మోపుకొని ఇక సిగ్గు అవమానంతో ఉన్నాడు. ఆయన అంటాడు, ఏమి తల ఇక్కడ నేల మోపుకొని కూర్చున్నావులే అన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనవచ్చు. ప్రభు మాట్లాడుతా ఉన్నాడు వాళ్ళతోటి. 10వ వచనం, యెహోవా యెహోషువతో, లేమో నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు. 11, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంగి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఆకాను చేసింది ఆయనకు తెలీదా? ఆకాను దాచుకుంది ఆయనకు తెలిసా తెలీదా? తెలుసు, తెలుసు. మన అంతరంగాలు దేవుడికి తెలుసు, మన రహస్య జీవితం దేవుడికి తెలుసు, మన రహస్య జీవితం దేవుడికి తెలుసు. పోలీసులు సాధారణమైన చెడ్డ మాట ఏంటంటే, రెండో ఫ్యామిలీ ఉంటుంది, రెండో ఫ్యామిలీ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడో కొంపలు మునిగిపోయిన తర్వాత, అప్పటిదాకా తెలియదు, అప్పుడు గొడవ బయటకు వస్తుంది. చాలా మందికి అంతరంగంలో చాలా విషయాలు, చాలా విషయాలు వేరే పరాయి వాళ్ళతో పరిచయాలు, తర్వాత ఎప్పుడైనా తెలిపి గొడవలు అవుతాయి. ఇక్కడ తెలియకుండా జాగ్రత్తగా దాచుకుంటారు. అవును, ప్రభువు తెలియదా? మన పడక ఆయనకు తెలుసు, మన నడక ఆయనకు తెలుసు. దాపరికాలు ఏమీ ఉండవు, మనమేమి ఆయనకు తెలియకుండా దాచలేము. అందుకే యెహోవయందులు భయభక్తులు, చెడుతనాన్ని విసర్జించడమే యెహోవయందులు భయభక్తులు. పరిశుద్ధ జీవితం ఆయనకి మనకి అడ్డుగోడలు. ఆయన తెలియదు ఏముంది, ఆయన దగ్గర దాచేది ఏముంది? దాపరికాలు ఏముంటాయి, దాపరికాలు ఏముంటాయి అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని ప్రభు వాక్యాన్ని మీ గమనానికి తీసుకొస్తున్నా. కాబట్టి పిల్లరా, మనం చదువుతున్న మాటలు ప్రభు తన వారిని ఎరుగును అనే వాక్యం మాట్లాడుతుంది. రెండు రెండు, ప్రభు కొరకు మనం చేసిన ప్రతీది కూడా, ప్రతీదీ కూడా ఆయన గ్రంథస్థం చేసుకుంటున్నాడు. ఆయనకి ప్రతీది జ్ఞాపకమే, మనుషులు జ్ఞాపకమే, ఆయన కొరకు భక్తులు చేసే మంచి కార్యాలు జ్ఞాపకమే. అవేవి ఆయన మర్చిపోయేవాడు కాదు, అవేవి ఆయన మర్చిపోయేవాడు కాదు అని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కీర్తన గ్రంథం 1వ కీర్తన 6వ చరణాన్ని చదివితే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియును, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియును. 139వ కీర్తన, దేవుని యొక్క ఓమ్నిసియర్ నేచర్ ని స్టడీ చేయడానికి మనం ఆ ప్యాసేజ్ ని ఎంత బాగా చదివినా, ఎంత ఎక్కువగా చదివితే అంత బాగా అర్థమవుతుంది, ఎంత ఎక్కువగా చదివితే అంత బాగా అర్థమవుతుంది. 3వ వచనం, నా పడక నా నడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మాట యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. పైకేమో ఒక మాట, నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, దేవుని కోసం అంతా చేసేస్తాను, దేవుని కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధమే, దేవుని కోసం ఏ త్యాగమన్నా చేస్తాను. మాట బాగుంది, అంతరంగంలో ఏముంది? వేరే ఉంటుంది, పైకి ఒకటి లోపల ఒకటి, అది యథార్థ జీవితం కాదు. అందుకే 139వ కీర్తనలో 23, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. తెలుసు, హృదయం తెలుసు, ఆలోచన తెలుసు. 16వ వచనంలో పిండముగా ఉండగా నీ ఆకారం తెలుసు, నీ ఉనికి తెలుసు. గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్, గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్. ఆయనకు మనం ఎరుకే, ఆయనకు మనం బాగుగా తెలిసి ఉన్నాము. ఈ మాటలు మనం అర్థం కావాలి. అట్లాగే దేవుడికి లేఖనాలు మాట్లాడుతున్నాయి, మన ఆయుష్కాల దినాలు తెలుసు. ఇక్కడ 139వ కీర్తన 16వ వచనం 2వ భాగం, నియమింపబడ్డ దినాలు. నియమింపబడ్డ దినాలు ఎంతకాలం బ్రతకాలో మనకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనది లిమిటెడ్ నాలెడ్జ్. కానీ దేవునికి రేపేం జరుగుతుందో ఆయన తెలుసు, భవిష్యత్తు ఆయన తెలుసు. 16వ వచనం ఎంతకాలం మన భూమి మీద ఉండాలో కూడా ఆయన నిర్ణయించాడు. నియమింపబడ్డ దినాల్లో ఒకటైనా కాక మునిపే నా దినాలన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మన ఆయుష్కాల దినాలు దేవుడికి తెలుసు, మన భవిష్యత్ కాల దినాలు దేవుడికి తెలుసు, మన భవిష్యత్ కాల దినాలు ఆయనకు తెలుసు. మత్తయి సువార్తలో ప్రభు మాటల్లోకి వెళ్తే మన అవసరాలన్నీ ప్రభువుకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఒక సోదరి నన్ను వచ్చి అడుగుతా ఉంది, సార్ మరి మీరు వాక్యం చెప్తున్నప్పుడు వీటి కోసం ప్రార్థన చేయాలో చెప్పారు, వీటి కోసం ప్రార్థన చేయొద్దని చెప్పి చెప్పారు, రాజ్య సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించండి అన్నారు, ఇహ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించొద్దు అన్నారు, మన అవసరాల కోసం ప్రార్థన చేయకూడదా అని వచ్చి అడిగింది. నేను అన్నాను, అమ్మా ఈ వాక్యం చదువు, ఆయనకు తెలుసు నీకేం కావాలో తెలుసు, నీ అవసరాలు ఏంటో అని తెలుసు, కాబట్టి అడగొద్దు అన్నాడు ఆయన. అక్కడ ప్రారంభం మాట అదే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో అన్య జనుల వలె విస్తరించి మాట్లాడటం వద్దు. 8, మీరు వారి వలె ఉండొద్దు. అట్లా ఆయన ప్రార్థన చేయొద్దాను, ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి, ప్రార్థన పట్టుదలతో చేయాలి, కానీ ప్రార్థనలోని అవసరాలు కాదు, ప్రార్థనలోని అవసరాలు కాదు, రాజ్య విషయాలు, దేవుడు మనసు ఎరిగి దేవుడు సంతోషపెట్టే విషయాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, విజ్ఞాపనలు చేయటం, దేవుని రాజ్యం కొరకు మొరపెట్టడం మన అవసరాలు కాదు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. 33, మరి నువ్వేం చేయాలి, వాటి వెనకాల పరిగెట్టద్దు, వాటి కోసం మొరపెట్టద్దు, వారి కోసం ఓవర్కం ఏడవద్దు. ఏం చేయాలి మరి, మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి. నువ్వు ఆయన కోసం చెప్పు. చాలాసార్లు ఈ కోటు వాడతారు, నేను భయపడతా, దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. నా బైబిల్ అలా చెప్పలా, దేవుడు మన పని చేస్తాడు కాదు, కాని దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే మేలేనో చేస్తాడు. తండ్రి కుమారుడు చేపను అడిగితే పామునివ్వడు, కాబట్టి మనం చెడ్డోళ్ళమై మనమే మంచి చేస్తున్నాం, మరి తండ్రి ఇంకా మంచివి చేస్తాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఇంకా మంచివి చేస్తాడు. ఇంకా మంచివి అంటే, ఇంకా మంచివి అంటే నువ్వు పాడైపోతావు చేయుడు, నువ్వు గర్విష్ఠు అయిపోతావు చేయుడు, నువ్వు అప్పుల్లో కొరుకుపోతావు చేయుడు, నష్టం చేసేవేవి ఆయన చేయుడు, ఎంత కావాలో అంత చేస్తాడు, ఎప్పుడు కావాలో అప్పుడు చేస్తాడు. మరి మనమేం చేద్దాం, ఆయన చెప్పే పని చేద్దాం, ఆయన చెప్పిన చేద్దాం, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కడతాం, ఆయన నీతిని స్థాపిద్దాం, అది మనం చేద్దాం. మరి మన అవసరాలు ఆయన చూసుకుంటాడు, ఆయన తెలుసు. ఏమి నాకు 24 గంటలు ఆక్సిజన్ నాన్ స్టాప్ గా సప్లై ఉండాల్సిందే ప్రభు అని ఏమని అడిగావా, మరి అడగకుండా 24 గంటలు ఎట్లా క్రీ చేసుకుంటున్నావు, ఉదయాన్నే సూర్యుడు కావాలి నువ్వేమని అడిగావా, వర్షాలు కురవాలి నువ్వేమని అడిగావా, కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలు పండాలి నువ్వేమని అడిగావా, అక్కర్లా, కావలసినన్నీ ఆయన చేశాడు. అందుకే చాలా సార్లు విశ్వాసానికి అవిశ్వాసానికి పెద్ద తేడా ఏంటంటే, విశ్వాసి కలవరపడడు, విశ్వాసి కలవరపడడు. అవిశ్వాసికి నమ్మకమే కుదరదు, నమ్మకమే కుదరదు. మనం ఆయన నమ్మకపోతే, ఆయన నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారం కాము. ఎవరు నమ్ముకోవాలి మరి? భర్తనా, భార్యనా, ఉద్యోగానా, మనుషుల్నా? ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి, ఎవరు నమ్ముకోవాలి? ఎవరు నమ్ముకోవాలి? దయచేసి మన అవసరాలన్నీ దేవుడికి తెలుసు, మన ఆయుష్కాల దినాలు దేవుడికి తెలుసు. దేవుడు తన వారిని బాగుగా ఎరిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం నువ్వు ఈ ఆరాధనకు వచ్చావో లేదో అన్నది నేను అడగబోను, గాని వచ్చిన తర్వాత మాత్రం ఈ ప్రసంగం చెప్తున్న వ్యక్తికి తెలియాలి అనుకుంటే కనీసం వీడియో కూడా ఆన్ చేసుకునే పరిచయం కాదు మంది, అంతా ఆడియో కంఫర్ట్ గా ఉంటుందని పెట్టుకున్నాం. లుంగీలతో ఉన్నారా, నైటీలతో ఉన్నారా, ఎట్లా ఉన్నారో లెట్ దెమ్ ఫ్రీ. మనమే ధర్మశాస్త్రం కింద లేం కాబట్టి కంఫర్ట్ గా ఉండేవ్వండి. జర్నీలో ఉన్నారా, ఏం చేస్తున్నారో ఉండేవ్వండి. వాక్యం వినటం ముఖ్యం, ముఖాలు చూసుకోవటం డిస్టర్బెన్స్ కాదనే ఉద్దేశం. అందుకే ప్రభు నన్ను ఎరిగి ఉన్నాడు, ప్రభు నన్ను చూస్తున్నాడు అని ఏమైనా స్పృహ ఉందా? లేకపోతే మనల్ని మనం మోసం చేసుకోవడం, మనల్ని మనం మోసం చేసుకోవడం, ఆన్ చేసి నిద్రపోవడము, ఆన్ చేసి జిమ్ చేసుకోవడము, ఆన్ చేసి ఇంట్లో పనులు చేసుకోవడము. ప్రభు తన వారిని ఎరుగును, కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్నాము అన్న స్పృహ ఎప్పుడూ ఆత్మీయ జీవితానికి మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. ఫైనల్ గా ఈ ఒక్క మాట నేను చూపించి ముగించాలనుకుంటున్నాను. దేవునికి మన కెపాసిటీ తెలుసండి, భలే ఉంటది మాట. దేవునికి మన కెపాసిటీ తెలుసు, ఎంత మన కెపాసిటీ ఎంత? కీర్తన గ్రంథం 103వ కీర్తన, కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ వచనం నుంచి 15వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, యెహోవా తన భక్తుల తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. జాలి ఎందుకు? మనం చూస్తే జాలి ఎందుకు? ఎందుకంటే 14, మనం నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే ఉంది. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. అది యు ఆర్ జస్ట్ డస్ట్ తెలుసు, తెలుసు. చలాసలు అనిపిస్తూ ఉంటది, చలాసలు అనిపిస్తూ ఉంటది. ఈ మాత్రం దానికి ఎంత ఎక్కువ రియాక్ట్ అవ్వాలా? చాలా తక్కువ రియాక్ట్ అయ్యాడు, చాలా తక్కువ రియాక్ట్ అయ్యాడు. ఆయన సరిగ్గా కొడితే మామూలుగా ఆయన కన్నెర చేస్తే ఇంకా అయిపోతాం. ఆయన ముట్టుకే కూడా అయ్యింది, ఇంత ఇంత చిన్నగా తగిలింది అని అనిపిస్తుంది. అసలు ఆయన బలానికి, ఆయన ట్రీట్మెంట్కి, ఆయన ట్రీట్మెంట్కి దోమ కుట్టిందనుకోండి ఇట్లా చిన్నగా అంటే చచ్చిపోద్ది, చిన్నగా దాని మీద వేలేస్తే చచ్చిపోద్ది, చీమ కాలేస్తే చచ్చిపోద్ది. అసలు మనం ఎంత ఆయన ముందు, ఆయన తెలిసేట మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుని చున్నాడు. పుట్టేకడ కూడా చెయ్యి ఎత్తిన చస్తావు కొడితే అని కొంచెం తగ్గించుకొని ఏదో కాస్త గద్దెంపు, చిన్న గద్దెంపు, చిన్న గద్దెంపు. అక్కడ ఏం చేయాలి? వెంటనే బుద్ధి వచ్చి దండం పెట్టి, మహాప్రభు నువ్వు కొడితే నేను ఏమైపోతాను, నువ్వు కొట్టాలనుకోలేదు కానీ కన్నెర చేసావు చాలు, ఇంకోసారి కన్నెర చేసే పరిస్థితి తెచ్చుకోను అన్నట్టుగా ఉండాలి. బాగుంటుంది, దాన్ని బాగుపడే లక్షణాలు అంటారు. 15వ వచనం, నరుని ఆయువు గడ్డి, గడ్డి గడ్డి ఎంత బడాయి చేసినా మన ఆయువు ఎలాంటిదట? గడ్డి. ఆ అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, గాలి వీస్తే ఎగిరిపోతాడు, గాలి వీస్తే ఎగిరిపోతాడు. దేవుడికి మన బడాయి బాగా తెలుసు, మనం ఎంత బలవంతులమో బాగా తెలుసు, మనం ఎంత స్పెషలో బాగా తెలుసు. ఏంటంటే మన స్పెషల్ మట్టి, గడ్డి, మట్టి గడ్డి తెలుసు. అందుకోసమే చాలా సార్లు అంత ఎక్కువగా ట్రీట్ చేయట్లా, అంత ఎక్కువగా ట్రీట్ చేయట్లా, అంత ఎక్కువగా ట్రీట్ చేయట్లా. తెలుసు మన పరిస్థితి ఏంటో, తెలుసు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. కావున ప్రిలరా, కావున ప్రిలరా, మత్తయి 26వ అధ్యాయం 40వ వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి 26వ అధ్యాయము 40వచనం చదువుకుందాం. 26వ అధ్యాయము 40వచనం చదువుకుందాం. ప్రభు అంటున్నాడు శిష్యుల దగ్గరికి వచ్చి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనం. 40వచనం, నిద్రిస్తున్నారు. ప్రార్థన చేయండి రా అంటే నిద్రిస్తున్నారు, ప్రార్థన చేయను నిద్రపోతున్నారు. ప్రభు తెలుసు బలహీనమని తెలుసు, గడ్డి వంటి వారు మనం తెలుసు. ఇలాగ అందుకే కంపాషనేట్ గాడ్, ఆయన కనికర సంపన్నుడిగా మన పట్ల ప్రవర్తిస్తా ఉన్నాడు. మనం ఈ అవగాహనతో దేవుడు నన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు. మై గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్ గాడ్. ఆయనకి నేను పిండముగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయనకి నేను అమ్మ కడుపులో పడడానికి ముందే తెలుసు. ఆయనకు నా ఎముకలన్నీ లెక్కే. ఆయనకు నా తల వెంట్రుకలన్నీ లెక్కే. ఆయనకు నా తలంపులు తెలుసు, ఊహలు తెలుసు, ఆలోచన తెలుసు. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నా కోసం గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన నన్ను బాగా తెలిసిన దేవుడు. నేను బలహీనుణ్ణి అని తెలుసు, మట్టితో నిర్మించబడ్డాను అని తెలుసు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడిని తెలుసు. అయినా సరే ఆయనతో మనకు ఉన్న రిలేషన్ బట్టి ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాడు. అబ్రహాంతో మాట్లాడినట్లుగానే అబ్రహాంకి నేను చేసేది చెప్పకుండా దాస్తానా, ఎందుకు చెప్పాలి? అబ్రహాం చెప్పకపోతే దేవుడిని ఏమంటాడు? ఆయన సరెండర్ అవుతున్నాడు, ఆయన ప్రేమకు బద్ధుడు అవుతున్నాడు, ఆయన విశ్వాసాన్ని హానర్ చేస్తున్నాడు, ఆయన కొరకు చేసే ప్రతి దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ప్రభునందు పిల్లరా, మన జీవితంలో దేవుడు ఓమ్నిసియంట్ గాడ్. ఆయనకు తెలియకుండా మరుగును దాచేది ఏదీ లేదు. ఆయన దగ్గర రహస్య జీవితం వద్దు, ఆయన దగ్గర దేన్ని దాచుకోవద్దు. ఏదేం తోటలోకి వచ్చి ఆదాంతో అంటున్నాడు, ఎక్కడున్నావు తెలుసు, ఏం చేశాడో తెలుసు, దాక్కున్నాడని తెలుసు. కానీ నచ్చింది ఏంటంటే ఆ తిరుగుబాటు స్వభావం, ఆ బొంకే స్వభావం, ఆ ఒప్పుకొని స్వభావం, ఆ కప్పుకొనే స్వభావం. ఎక్కడున్నావు? పేతురు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు నీతో పాటు చచ్చిపోవడానికి కూడా సిద్ధమే, అవునా చెప్పనా, నువ్వు నన్ను మొక్కం ముందు నేనెవరు నీకు తెలియదని చెప్పి బొంకే రాక. తెలుసు, పేతురు బలహీనతలు తెలుసు. మనల్ని బాగా ఎరిగిన దేవుడు దయచేసి తెలియదు అన్నట్టుగా రహస్య జీవితాన్ని ఏమి మెయింటైన్ చేయొద్దు. దేవుడు చూస్తా లేదు, నేను ఎంతో కష్టపడుతున్నా, నా త్యాగం నా కష్టం అంతా గుర్తించట్లేదని చెప్పి ఎవరు గుర్తించాలి? నిన్ను ఎవరు గుర్తించాలి? ఎవరైనా గుర్తించాలి అనుకుంటే నువ్వు అమాయకుడివి, నీకు వాక్యం తెలియదు. మనుషులు నమ్ముకుంటున్నావు, మనుషులు మనసులో పడాలనుకుంటున్నావు, మనుషులు గుర్తింపు కోరుకుంటున్నావు. ఎస్ఎఫ్జే పరిచర్ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం, దయచేసి మనుషుల కోసం చేయొద్దండి, మనుషుల మెప్పు కోసం చేయొద్దండి. నేను చాలాసార్లు సాక్ష్యం చెప్పగాను, ఒక పని ఎస్ఎఫ్జేలో ఈ జిల్లా కోసం ప్రార్థన చేయండి, ఈ జిల్లాని సహవాసం కడదామండి, దానివల్ల నాకేం లాభం లేదు. నీకేం లాభం లేదు. మరి ఎవరికి లాభం? పరలోకానికి లాభం, ప్రభువుకి లాభం. ఒక్క పాపి రక్షణ పొందితే ఆయనకి ఎంతో సంతోషం. అందుకంటే మన జీవితాలకి ఇంకేం కావాలి? ఈ గడ్డి లాంటి జీవితం, ఈ మట్టి లాంటి జీవితానికి విలువ ఏంటంటే ఆయన సంతోషపెట్టడం. మన ప్రార్థనలు ఆయన సంతోషపెట్టాలి, మన పరిచర్య ఆయన సంతోషపెట్టాలి, మనం చేసే ప్రతిది కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఆయన సంతోషపడతాడు. మన ఉపవాసం ఎవరికి తెలియకూడదు. మన రహస్య జీవితం అన్నమాట దగ్గర మన ప్రార్థనా జీవితం, మన కన్నీళ్లు, మన త్యాగం ఎవరికి తెలియకూడదు. ప్రభు చూస్తాడు. మనుషులు చూడాలనుకుంటే మనం టెంప్ట్ చేయబడతాం, ప్రభు చూస్తాడు. ఉదయకాలం ఆరాధనలో ప్రభువును కలుసుకోవడానికి వచ్చాం, ప్రభు స్వరాన్ని వినడానికి వచ్చాం, సంఘాన్ని ఆనర్ చేసి సంఘంతో ఉండాలన్నాడు కాబట్టి సంఘ సహవాసాన్ని కోరుకొని వచ్చాము. ప్రభు కోసం చేద్దాం. ప్రభు మన బాగుగా ఎరిగి ఉన్నాడు. ప్రభు ఈ తలంపులు మనందరికి ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.